కథ చెప్తా .com. నేను చెప్పబోయే కథ సంజీవుడి చమత్కారం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, ఇంత అర్ధరాత్రివేళ భీతిగొల్పే ఈ శ్మశానంలో నువ్వు పట్టిన ఏదైనా దీక్షా ప్రతిజ్ఞ నిలబెట్టుకునేందుకు ఇలా శ్రమ పడుతున్నావేమో నాకు తెలియదు. కాని కొన్ని పరిస్థితులలో అలాంటి వాటిని నిలబెట్టుకోవడం అసాధ్యమవుతుంది." సంజీవుడనే కవి డబ్బు కోసం అతి సామాన్యుల మీద చమత్కారంగా గొప్పవాడంటూ కవిత్వం చెప్పి డబ్బు సంపాదించుకునేవాడు. అయితే నిజమైన గొప్పవారి గురించి మాత్రం కవిత్వం రాసే అర్హత తనకు లేదని, రాయనని దీక్ష పట్టిన వాడిలా మాట్లాడేవాడు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అందరూ గొప్పవాడనుకునే ఒక రాజు మీద అతడు కావ్యం రాసి డబ్బు సంపాదించుకున్నాడు. "నేనతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు కుందని దేశాన్ని రవిచంద్రుడనే రాజు పాలించేవాడు. ఆయన ఎక్కడకు వెళ్ళినా రాజునన్న అహంభావం లేకుండా సామాన్యులలో సామాన్యుడిగా కలిసిపోయేవాడు. ఆయనకు తనను ఎవరెంత మాటన్నా కోపం వచ్చేది కాదు. భూలోకంలో అంతటి శాంతస్వభావుడు లేడని పేరు. కుందన దేశంలోనే సంజీవుడనే కవి ఉన్నాడు. చమత్కారానికి అతడు పెట్టింది పేరు. ఎంత గొప్పవారినైనా అతడు తన చమత్కార కవిత్వంతో నవ్వుల పాలు చేసేవాడు. అతడి కవిత్వం వినాలని చాలామంది కుతూహలపడేవారు. ఒకసారి రాజాస్థాన కవి అయిన శ్వేతకేతుడు అనుకోకుండా సంజీవుడుండే గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు కులదీపుడనే భాగ్యవంతుడు ఆతిథ్యం ఇచ్చాడు. మాటల సందర్భాలలో కులదీపుడు సంజీవుడి కవిత్వాన్ని తెగమెచ్చుకున్నాడు. శ్వేతకేతుడు సంజీవుడింటికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకొని కవిత్వం వినిపించమని కోరాడు. సంజీవుడు నవ్వి, "కులదీపుడి మాటలు విని మీరు మోసపోకండి. ఆయనకు ఆగర్భశత్రువైన మణికంఠుడి మీద నేను చమత్కారంగా కొన్ని పద్యాలు చెప్పాను. అవి చదివి అందరూ మణికంఠుణ్ణి వేలాకోలం చేస్తుంటారు. అందువల్ల కులదీపుడికి నేనంటే అభిమానం ఏర్పడింది. ఆయన మీద 4 పద్యాలు చెప్పేదాకే ఉంటుందా అభిమానం" అన్నాడు. దానికి శ్వేతకేతుడు కూడా నవ్వి, "మీకు కులదీపుడంటే అభిమానమే. ఆయన మీద మీరు చెప్పిన పద్యాలు చదివాను. మీరు ఆయనెంతో చక్కగా పొగిడారు" అన్నాడు. "ఆ పద్యాలు చదివి కులదీపుడు గొప్పవాడనుకోకూడదు. నాకు 4 డబ్బులు అవసరమయ్యాయి. ఉత్తినే ఎవడు సాయం చేస్తాడు? అలాంటప్పుడిలా పద్యాలు రాసి డబ్బు సంపాదించుకుంటాను. డబ్బిచ్చి తన మీద పద్యాలు రాయించుకునేవాడు గొప్పవాడు కాదు" అన్నాడు సంజీవుడు. "కానీ మీరు కులదీపుడి మీద చెప్పిన పద్యాలు అద్భుతం, అనన్య సామాన్యం. ఇలాంటి పద్యాలు మీరు మన రాజైన రవిచంద్రుడి మీద చెప్పగలిగితే తరతరాలకు తరగని ఆస్తి సంపాదించుకోవచ్చు" అన్నాడు శ్వేతకేతుడు. ఇందుకు సంజీవుడు అయిష్టంగా, "అయ్యా, డబ్బు కోసం అడ్డమైన వాళ్లను పొగిడే నేను రవిచంద్రుడి వంటి గొప్ప రాజు మీద పద్యాలు చెప్పడం ఆయనకు అవమానం. నన్నిలా ఉండనివ్వండి" అన్నాడు. శ్వేతకేతుడు అప్పటికింకేమీ మాట్లాడక రాజధానికి వెళ్లిన తర్వాత రాజు రవిచంద్రుడికి సంజీవుడి గురించి చెప్పి, "ప్రభు, ఇంతకాలం నేను చాలా గొప్ప కవినన్న అహంభావం ఉంటే అది సంజీవుడిని చూశాక పోయింది. డబ్బు కోసం అనర్హులను పొగుడుతున్నప్పటికీ అతడికి డబ్బాష లేదు. ఎందుకంటే తన చమత్కారంతో ఎందరో భాగ్యవంతుల మనస్సు నొప్పించాడు. డబ్బాష ఉన్నవాడలాంటి పని చేయలేడు" అంటూ సంజీవుడి చమత్కారం గురించి కొన్ని అద్భుతమైన విశేషాలు చెప్పాడు. రవిచంద్రుడు చమత్కార ప్రియుడు. ఆయన వెంటనే సంజీవుడికి కబురు పెట్టి తన వద్ద రప్పించుకుని, "కొంతకాలం నా ఆస్థానంలో ఉండి నా కోరిక తీర్చు. నీకు నచ్చితే నా ఆస్థాన కవిగా ఉండవచ్చు. లేదా నీ గ్రామానికి తిరిగి వెళ్ళి జీవితాంతం భుక్తికి లోటు లేకుండా జీవించవచ్చు" అని చెప్పాడు. సంజీవుడు క్షణం ఆలోచించి, "ప్రభు, మీరెవరిపై కోరితే వారిపై కవిత్వం చెప్పగలను. కాని ముందుగా మీకు వినిపించి అటుపైనే సభలో వినిపించగలను" అన్నాడు. "అలా వద్దు, సభికులతో పాటు మొదటిసారి వినడంలోనే నాకు ఆనందం అన్నాడు రవిచంద్రుడు. ఇందుకు సంజీవుడు అంగీకరించకపోగా చివరకు రాజు సరేనన్నాడు. అప్పుడు సంజీవుడు రాజుతో ఇలా అన్నాడు, ప్రభు, నేను మీ వంటవాడికి వంటవాడిని చూశాను. నాకెంతో ఆశ్చర్యం కలిగింది. వంటవాడి వంటలు రుచి ఎక్కువగా ఉండటం వల్ల రాజు వంటవాడికి మిగిల్చకుండా వండినదంతా తినేస్తున్నాడా అనిపించింది. విషయమేమిటని వాణ్ణి అడిగాను. దానికి వాడిలాగన్నాడు, రాచకార్యాల్లో మగ్నుడై ఉండే రాజుకు తిండి దృష్టి ఉండదు, రుచి పట్టింపు ఉండదు. ఆ కారణం వల్ల వంటవాడెలా వండినా ఆయన తినేస్తాడు. అందుకని వంటవాడు తాను రుచిగా తినాలని వేరే వంటవాణ్ణి పెట్టుకున్నాడు. ఇది వింటూనే రాజు పడిపడి నవ్వి సంజీవుణ్ణి మెచ్చుకున్నాడు. తర్వాత సభలో కూడా సంజీవుడి చమత్కారాన్ని అందరూ మెచ్చుకున్నారు. ఈ విధంగా సంజీవుడు సభ జరిగినప్పుడల్లా ఒకరిపై చమత్కరిస్తుండేవాడు. అతడి చమత్కారాలు వినడం కోసం సభకు వచ్చేవారి సంఖ్య పెరిగింది. రవిచంద్రుడికి 4 మంత్రులున్నారు. వాళ్లు రాజుకు చాలా నమ్మకస్తులు. ముఖ్య విషయాలలో వారిని సంప్రదించకుండా ఆయన ఏ పని చెయ్యడు. ఆ 4 ముఖ్యుడు వీరవరుడు. ఆయన తలుచుకుంటే రాజును దేనికైనా ఒప్పించగలడని అంతా చెప్పుకుంటారు. సంజీవుడు ఒక రోజున వీరవరుడి మీద చమత్కార కథ అల్లాడు. ఆ కథ ప్రకారం ఒకసారి రాజుకు ఏమాత్రం ఇష్టం లేని పనికి వీరవరుడు ఆయనను ఒప్పించాడు. అందువల్ల తర్వాత రాజుకు చెప్పలేనంత మేలు జరిగింది. రాజెంతో సంతోషించి ఆయనకు రత్నకంకణాన్ని బహుకరిస్తే వీరవరుడు అది తనకు వద్దని, అంతకంటే చిన్నదైన రత్నకంకణం ఇమ్మని కోరాడు. ఎవరైనా ఇంకా పెద్దది కావాలంటారు, నువ్వు చిన్నదడుగుతున్నావేమిటి? రాజు ఆశ్చర్యపడ్డాడు. పెద్దదైతే తన భార్య చేతికి వదులవుతుందన్నాడు మంత్రి. నీ భార్యకు నువ్వు వేరే కంకణం చేయించలేవా? నీకు నేను కానుకగా ఇస్తున్నది చిన్నది చేయించమనడం బుద్ధిహీనత కాదా? అన్నాడు రాజు. ప్రభు, తమ దయ ఉన్నంతకాలం నా భార్యకు ఎన్ని రత్నకంకణాలైనా చేయించగలను. కానీ తమరిస్తున్న ఈ కానుక నాకు కాదు, ఆమెకే. ఆమె ఒప్పుకొని ఉండకపోతే నేను తమకా సలహా ఇవ్వగలిగేవాణ్ణి కాదు, అన్నాడు వీరవరుడు వినయంగా. వీరవరుడు భార్య మాట జవదాటడని అంతా చెప్పుకుంటారు. అందువల్ల సంజీవుడు చెప్పింది విని రాజు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాడు. రవిచంద్రుడి 2 మంత్రి సుబుద్ధి. సుబుద్ధి ఆధీనంలో సైన్యం, సైన్యాధిపతి ఉంటారు. వాళ్ళు ఆయన చెప్పినట్టు మసులుకోవాలి. అయితే సుబుద్ధి సన్నగా, బక్కపలచగా ఉంటాడు. అందుకని సంజీవుడు సుబుద్ధి గురించి చమత్కరిస్తూ, రాజుగారెంత మంచివారు, బలహీనులనెలా రక్షించాలో ఆయనకు తెలుసు, సుబుద్ధి రక్షణకాయన మంచి ఏర్పాటే చేశారు అన్నాడు. రాజు దీనిని గొప్పగా మెచ్చుకున్నాడు. 3 మంత్రి శిశుపాలుడు, సున్నిత మనస్కుడు. జాలి కలిగించే చిన్న దృశ్యం చూస్తే చాలు, ఆయనకు కన్నీళ్లు తిరుగుతాయి. శిశుపాలుడికి పిల్లలు లేరు. పిల్లల కోసం ఆయన ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తున్నాడు. సంజీవుడు శిశుపాలుడి గురించి చమత్కరిస్తూ, ఒకసారి నేను శిశుపాలుడింటికి వెళ్తే ఆయన గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. నన్ను చూసి ఆయన భార్య, మీరేమీ కంగారు పడవద్దు, పిల్లలు లేని లోటు నాకాయన రకరకాలుగా తీరుస్తుంటారు, ఇది ఒక పద్ధతి అన్నది అని చెప్పాడు. రాజు రవిచంద్రుడు ఇది విని చాలాసేపు ఆగకుండా నవ్వి, సంజీవ, గుక్కపెట్టి ఏడుస్తున్న శిశుపాలుడిని సముదాయించే భార్యను తలుచుకుంటేనే నాకు నవ్వాగడం లేదు, ఇలాంటి ఊహలు నీకెలా వస్తాయి అని అడిగాడు. సభలో కూడా ఈ చమత్కారం అందరి మన్ననలు పొందింది. 4 మంత్రి నవనీతుడు, వయస్సులో బాగా చిన్నవాడు. రాజుకు అతడి అవసరం లేదని, కేవలం అభిమానం కొద్దీ మంత్రిని చేశాడని అంతా చెప్పుకుంటారు. నవనీతుడు చిన్న రాజోద్యోగిగా ఉన్నప్పుడు ఒకసారి వనవిహారంలో ఏమరుపాటున ఉన్న రాజును నాగుపాము కాటువేయబోతుండగా నవనీతుడు దాన్ని పక్కకు తోశాడు. అప్పుడు నాగుపాము నవనీతుడిని కాటేసింది. రాజవైద్యులు అతన్ని కాపాడారు. రాజు నవనీతుణ్ణి ఏమైనా కోరుకోమంటే మంత్రి పదవి కావాలన్నాడు. అప్పటికే సమర్థులైన మంత్రులు 3 అయినప్పటికీ రాజు ప్రాణదాతలను మన్నించాడు. ఇది దృష్టిలో ఉంచుకొని సంజీవుడు నవనీతుణ్ణి గురించి ఒక చమత్కారం చెప్పాడు. అదేమిటంటే, అతడొకసారి ఎవరితోనో వైకుంఠపాలి ఆడుతూ పావుపాము తోక దగ్గరకు రాగానే దాన్ని అలాగే పైకి తీసుకుని వెళ్ళి తన వద్ద పెట్టుకున్నాడు. అప్పుడు అతడి ప్రత్యర్థి, నాయన ఇది నిచ్చెన కాదు పాము అన్నాడు. నాకు పాములే నిచ్చెనలు అన్నాడు నవనీతుడు. ఇది వింటూనే రాజు ముఖం ఎర్రగా అయ్యింది. ఆయన అసంతృప్తిగా ముఖం పెట్టి, ఇంతకాలం నీవి ఎంతో ఉన్నత ఆదర్శాలనుకున్నాను, నీ చమత్కారం గొప్పదనుకున్నాను, కాని నువ్వు గిట్టని వారిని అవమానించడం కోసం ఎంతటి నీచస్థాయికైనా దిగజారతావని ఇప్పుడే అర్థమయ్యింది. నవనీతుడిలో ఎటువంటి సామర్థ్యము లేదని, ఆశ్రయం వల్లనే పైకి వచ్చాడని నీవు భావిస్తే అది నిజం కాదు. అతడి సలహాల వల్ల, మంత్రాంగం వల్ల నేను ఎన్నోసార్లు ప్రయోజనం పొందాను. కావాలంటే కొన్ని ఉదాహరణలు కూడా ఇవ్వగలను అన్నాడు. సంజీవుడు రాజిలా అనడం విని ఆశ్చర్యపడ్డాడు. అతడు నెమ్మది మీద తనను తాను తమాయించుకుని, ప్రభు, నేనిది సభలో చెప్పవచ్చునా అని అడిగాడు. రవిచంద్రుడు ఏవగింపుగా, ఇలాంటి అల్పబుద్ధిని సభలో ప్రదర్శించడానికి అనుమతిస్తే నీకు చెడ్డ పేరు వస్తుంది. నవనీతుడు నొచ్చుకుంటాడు. కాని ఏ కారణం వల్లనో నవనీతుడి విషయంలో నీ బుద్ధి వక్రించింది. అతని గురించి మరొక విశేషంతో ఇంకేదైనా చమత్కారం చెప్పు అన్నాడు. సంజీవుడు వినయంగా, ప్రభు, ఒకసారి అల్పబుద్ధి ప్రకటించాక నేనిక తమ ముందు చమత్కారాలు చెప్పలేను. తమరు అనుమతిస్తే తమపై ఒక కావ్యం రాసి అటుపైన స్వగ్రామానికి తిరిగి వెళ్ళిపోవాలనుంది అన్నాడు. రాజు ఎంత చెప్పినా సంజీవుడు వినలేదు. చివరకతడు రవిచంద్ర విలాసం అనే కావ్యం రాసి రాజు ఇచ్చిన అంతులేని కానుకలతో తన గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సంజీవుడు రాజు మెచ్చినంతకాలం ఇతరులను తన చమత్కారంతో అంతో ఇంతో చికాకు పెట్టాడు. అయితే రాజు ఒక్కసారి అతన్ని అల్పబుద్ధి అనగానే చమత్కారాన్నే విడిచిపెట్టాడు. మొదట్లో రాజాస్థాన కవి శ్వేతకేతుడు రాజు మీద కావ్యం రాయమంటే రాయనన్నాడు. తర్వాత తనకు తానై కావ్యం రాశాడు. ఇందుకు కారణం, రాజుకు తన మీద కోపం వచ్చిందన్న భయమా, లేక డబ్బుపై గల ఆశ? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు సంజీవుడికి తనకు తోచిన విధంగా చమత్కారాలు చెప్పడం అలవాటు. రాజు అతన్ని ఆస్థానానికి ఆహ్వానించి సభలో చమత్కారాలు చెప్పమన్నాడు. ఆయన ఇచ్చిన స్వతంత్రాన్ని దురుపయోగం చేయకూడదనే ముందుగా తాను చెప్పబోయే చమత్కారాన్ని రాజుకు వినిపిస్తూ వచ్చాడు. అయితే రాజుకు నవనీతుడిపై ప్రాణదాత అన్న అభిమానం కొద్దీ సంజీవుడు అతడిపై చెప్పిన చమత్కారాన్ని మెచ్చకపోగా సంజీవుణ్ణి అల్పబుద్ధి అంటూ నిందించాడు. రాజ్యంలో అందరూ అనుకుంటున్నట్టే సంజీవుడు కూడా రాజు నిష్పక్షపాతి అని, సహనశీలుడని భావిస్తూ వచ్చాడు. అలా కాక ఆయనలో కూడా కొన్నైనా అతి సామాన్యమైన లక్షణాలున్నాయని బయటపడగానే ఆయనపై కవిత్వం చెప్పి ఇంత డబ్బు చేసుకునేందుకు సంజీవుడు కవిగా తన అర్హత గురించి ఆలోచించలేదు. స్వతంత్రం లేని చోట చమత్కారాలు ఎలాగో చెప్పలేడు. కాబట్టి సంజీవుడు రాజుపై కావ్యం రాసి ఆయన ఇచ్చిన ధనం తీసుకుని స్వగ్రామానికి వెళ్ళిపోయాడు. ఈ అన్ని కారణాల వల్ల సంజీవుడికి రాజంటే భయమని గాని, డబ్బంటే ఆశ అని గాని అనుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ చెప్తా.com